కళ్ళు కాళ్ళు లేనివాడు ఎవడైనా ఉన్నాడు అనుకోండి, ఊహించుకోండి వాడి జీవితం ఎలా ఉంటుంది? దేశం సరే కదా. అంచేత ఈ మణిపూరిక చక్రము ఆదర్శ దృశ్యములను అనుసరించాలి. గురుచరణాలు, రామపాదకులు, క్రైస్తతో కలిసి మూడవ దీక్ష తీసుకునేసి బుద్ధుడు వేసి ఉండేను. ఇది కొంచెం చూకీగా చెప్తాను, అర్థం చేసుకోండి. మీరు మీరు ఒక్కొక్క చక్రాన్ని మాస్టర్ చేసుకుంటూ వెళ్తే ఆధ్యాత్మిక జగత్తులో దాన్ని దీక్ష అంటాం. మొదటి దీక్ష మీకు పృథ్వీతత్వం మీద కమాండ్ ఇస్తుంది, రెండవ దీక్ష జలతత్వం మీద కమాండ్ ఇస్తుంది, మూడవ దీక్ష అగ్నితత్వం మీద కమాండ్ ఇస్తుంది, నాలుగవ దీక్ష చెప్పగలరా మీరు వాయుతత్వం మీద కమాండ్ ఇస్తుంది, ఐదవ దీక్ష ఆకాశతత్వం మీద కమాండ్ ఇస్తుంది. ఈ ఆకాశం నుంచి అన్ని ఉద్భవించాయి, ఈ ఆకాశంలోకి అన్ని లీనమైపోయాయి అంటాం. ఈ ఆకాశానికి ఉన్నటువంటి గుణాన్నే మనము శబ్దము అంటాం. అంతేత శబ్దాన్ని ఉపయోగించుకుని మీరు ఏ మ్యాజిక్లు అయినా చేసేయవచ్చు. అన్ని రకాల మ్యాజిక్లు చేయడానికి అనుగుణ్యమైనటువంటి శబ్ద కల్పనను మంత్రము అంటాం. గాయత్రి మంత్రంలో అన్ని రకాలైనటువంటి శబ్దాలతో చేయగలిగేటటువంటి శక్తి ఉన్నది. నెక్స్ట్ ఇంకా గాయత్రి మహావిజ్ఞానంలో రెండో పేజీ చూడండి, హెడ్డింగ్ ఉంది అక్కడ, బ్రహ్మదేవుని స్ఫురణ మాత్రమే గాయత్రి ప్రాదుర్భావము. హెడ్డింగ్ కనిపిస్తుంది అందరికీ, బ్రహ్మదేవుని స్ఫురణ మాత్రమే గాయత్రి మంత్ర ప్రాదుర్భావము. మూడో పేజీలో కింద నుంచి సెకండ్ పారాగ్రాఫ్, మూడో పేజీలో కింద నుంచి సెకండ్ పారాగ్రాఫ్, జడ సృష్టి కోసము బ్రహ్మ పంచభూతములను నిర్మించాడు. రుద్రి, జలము, వాయు, అగ్ని, ఆకాశముల ద్వారా సృష్టిలోని పరమాణుమయ పదార్థం నిర్మించబడినది. పరమాణు ప్రకృతి ఘన, ద్రవ, వాయు రూపాలలో తన గతి విధానాన్ని పరిపాలిస్తోంది. నదులు, పర్వతాలు, భూమి మొదలైనవి పంచభౌతిక క్రీడలు. ప్రాణులు, స్థూల శరీరాలు ఈ ప్రకృతి యొక్క పంచభూతములచే తయారైనవే. ఈ పారాగ్రాఫ్ అందరికీ కనిపిస్తుంది కదా, ఇది అర్థం చేసుకోండి. నిన్న ఒక శ్లోకం చదివాను భగవద్గీతలో, అజోపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్ ప్రకృతి స్వామహిష్టాయ సంభవామి ఆత్మమాయ. ఈ విజ్ఞానాన్ని మీరు అర్థం చేసుకున్నప్పుడు ఈ పంచభూతాలను మీరు ఖచ్చితంగా కంట్రోల్ చేయగలరు. ఈ విద్య మనం నేర్చుకుంటున్నాం, పంచభూతాలను కంట్రోల్ చేసేటటువంటి విద్య. దీనిలో వెంకటేశ్వర మీ పేరు ఎంతమంది ఉన్నారు? ఈజన్ అవధూత, నెల్లూరు దగ్గర ఉండేవాడు. ఆయన దగ్గరికి కొంతమంది వచ్చి దర్శనం కొరవటం లేదు, చాలా బాధగా ఉంది మాకు అని ముట్టుకున్నారు ప్రజలు. ఈ మధ్య కాలంలో 1984 వరకు ఉన్నాడు ఆయన నెల్లూరు దగ్గర, 1984 వరకు కూడా మూడేళ్ల బట్టి వర్షం లేకపోతే ఆయన దగ్గరికి వెళ్తే చీటీ రాయి అన్నాడు. ఆయన అలవాటు ఏంటంటే ఆయన ఏం చెప్పినా ఇంకోటి చేత రాయిస్తాడు. అంటే ఏమని రాయించాడు? వర్షం కురవాలి అని రాయించాడు. రాయించిన తర్వాత తను తొడ కింద పెట్టుకున్నాడు. మూడు రోజులు నిద్రపోలేదు, ఆహారం తీసుకోలేదు, ఏమి తీసుకోలేదు, అలా కూర్చుండిపోయాడు. మూడో రోజు రాత్రి వర్షం కురిసింది, భయంకరమైనటువంటి వర్షం కురిసింది. ఆ ఏరియాలో ఉన్నటువంటి చెరువులన్నీ నిండిపోయాయి. ఆ కంట్రోల్ గురించి మాట్లాడుతున్నా, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫిలాసఫీ, భగవంతుడు ముక్తి, జీవన్ ముక్తి, నేను దాని గురించి అసలు మాట్లాడటమే లేదు. అలా ఉపయోగించుకునేటటువంటి శక్తి మనకి గాయత్రి మంత్రంతో వస్తుంది. తత్వాలను ఉపయోగించు, ఆ శక్తి ఉన్నవాడు ఇప్పుడు వర్షం గుర్తించవచ్చు. అంటే నన్ను చాలా మంది అడుగుతారు, మరి మాస్టర్ మరి ఇంతమంది గురువులు ఉన్నారు కదా, మరి వాళ్ళు వర్షం కురిపించవచ్చు కదా? కురిపించలేరు. ఏమి చేయలేడు భగవంతుడు కూడా. ఇందువల్ల ప్రజాభిప్రాయం అటు తగులుతుంది, చిత్తం అటు తగులుతుంది. యోగ చిత్త వృత్తి నిరోధ. మీకు నమ్మకం లేదు వర్షం కురుస్తుందని, అందుకని మొత్తం ఆధ్యాత్మికత విశ్వాసం మీద ఆధారపడింది, ఫెయిత్ మీద ఆధారపడింది. భగవద్గీత యొక్క 17వ అధ్యాయంలో శ్రద్ధ గురించి చెప్తాడు. శ్రద్ధామయోయం పురుష యో ఏ శ్రద్ధ నేను చేతగాని వాడిని, నేను బలహీనుణ్ణి, నేను నిర్బలుణ్ణి, నేనేమి చేయలేను, నేను అడుక్కు తినగలను అనుకునేటటువంటి ఆలోచన ఉన్నవాడు వర్షం కురిపించలేడు. శ్రద్ధ, ఆ శ్రద్ధ డెవలప్ చేయటమే మొత్తం ఆధ్యాత్మిక యొక్క గొప్పతనం. అందుకే సిద్ధిస్థాయి రెండు మాటల్లో చెప్పాడు వాటిని, శ్రద్ధ సబూరి. అదొక టెరిఫిక్ ఎనర్జీ చైట్ అనేది, ఇట్ కెన్ మూవ్ మౌంటైన్స్ అంటాడు వివేకానంద. ఎంత నమ్మకం ఉంటే మీకు ఫెయిత్, ఆ విధించంత. ఇంగ్లాండ్లో వివేకానంద ఫెయిత్ గురించి ఒక లెక్చర్ ఇచ్చాడు ఒకరోజు. అది ఒక ఆవిడ నుంచి ఆ రోజు రాత్రి ఆవిడ ఇంటికి వెళ్ళి, ఇది వివేకానంద లైఫ్ హిస్టరీలో రికార్డ్ అయ్యింది. ఆవిడ వివేకానంద ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్ అన్నాడే, ఇండియన్ యోగి కెన్ నెవర్ లై. అందుకని ఏం చేసింది, తన అపార్ట్మెంట్కి ఎదురుకుండా ఒక కిటికీ ఉంటే, ఆ కిటికీకి సూర్యుడికి మధ్య ఒక చిన్న హిల్లక్ ఉంది, చిన్న కొండ లాంటిది. ఇంకా ఇవి కూర్చుని రాత్రి, ఇట్ ఈస్ మూవింగ్ అవే, ఇట్ ఈస్ మూవింగ్ అవే. ఏది మూవింగ్ అవే? కొండ హిల్లక్ చిన్న ఒక పెద్ద రాయి అడ్డంగా ఉంది, న్యాచురల్ బౌల్డర్. రాత్రి అల్లా చేసింది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇదే తప్పు మనం చేసి నాకు గురువు పలకటం లేదు, నాకు అమ్మవారు పలకటం లేదు, నాకేం పనులు జరగటం లేదు అంటే ఇదే తప్పు చేయబోతున్నాం, చేస్తున్నాం మనం. జాగ్రత్తగా ఈ కథను అర్థం చేసుకోండి, ఈ సంఘటన ఆలోచించ విశ్వాసం ఉంటే చాలు, కొండలే చేయవచ్చు అన్నాడు వివేకానంద. అంతేత ఆవిడ చిక్కి దగ్గర కూర్చుని కొండ లేచిపోయింది, కొండ అతికి నిలిగిపోయింది, నా కోరికలు తీరిపోయాయి, ఓం భూభవత్వరేణి భర్గో దేవస్థి ధీమయ్యి, నాకు మెసడీస్ కారు వచ్చేసింది పొద్దున్నే నిద్ర లేవగానే. ఇది అంతా ఉంటేనే మీరు నవ్వుతున్నారు, అంటే అర్థం ఏంటి, మీకు నమ్మకం లేదో తెలుస్తుంది. అందుకని ఏమంటాడు అంటే, అంటే యూ బికమ్ లైక్ ఎ చైల్డ్. పిల్లల లాంటి మనస్తత్వం ఉండాలి. పిల్లవాడికి రేపు పొద్దున్న నీకు ఇచ్చేస్తాను రా అన్నాడు అనుకో తండ్రి ఏదైనా, అసలు వాడికి ఇంకేం ఆలోచించాడు వాడు, అది ఎలా ఇస్తాడు నాన్న ఇవ్వడా ఇవ్వడా చూసుకుంటాడు, హాయిగా పడుకుంటాడు. సరే ఇంతకీ ఆవిడ ఏం చేసింది, ద బౌల్డర్ ఇస్ మూవింగ్, ద బౌల్డర్ ఇస్ మూవింగ్, అది కొండ వెళ్ళిపోతుంది అని అనుకుంది. పొద్దున్న కిటికీ తలుపు చర్చిస్తే ఏమైంది, కొండ అక్కడే ఉంది. ఐ నో ఇట్ విల్ బి దే అందుకే ఆవిడ, ఐ నో అంటే ఇదంతా నటనే, కొండ కదులుతోంది వెళ్ళిపోతుంది అనే విశ్వాసం ఏం లేదు, నాకు తెలుసు అది అక్కడే ఉంటుంది, నేను అనవసరంగా కష్టపడ్డాను. ఈ మానసిక స్థితి నుంచి మీరు ముక్తి చెందాలి ముందు. ఆల్ హీలింగ్ ప్రాసెస్, ఏ రోగమైనా కూడా తక్షణం నివారించవచ్చు, తక్షణం. మళ్ళా మీరు ఎప్పుడో అనకండి, నేను ఇలా అనుకుంటూ ఉంటే ఎప్పటికి నయం అవుతుంది మాస్టారు, ఎప్పుడో కాదు ఈ క్షణంలో నయం అయిపోతుంది మీకు, మీకు చేయిస్తుంటే నమ్మకం ఉంటే. కానీ నమ్మకం అనేది అంధవిశ్వాసం కాదు, బ్లైండ్ ఫెయిత్ కాదు. మీకు ఆ తేడా అర్థం అవ్వాలి అంధవిశ్వాసానికి దీనికి. ఆ తేడా అర్థం అవ్వడానికి గాయత్రి మంత్రం తప్ప ఇంకో మార్గం లేదు. నెక్స్ట్ లైఫ్, ఈ సృష్టి గురించి చెప్తూ మీరు ఫండమెంటల్గా ఒక విషయం అర్థం చేసుకోండి, మీ శరీరాలు, ఇప్పుడున్నటువంటి ఈ శరీరాలు మీరు నిర్మించుకున్నవే, మీ యొక్క చేతనత్వం నిర్మించకుందే తప్ప మీ తల్లిదండ్రుల ద్వారా నిర్మించబడలేదు. ఇటుకలు, సిమెంటు, సున్నము, అది ఎవరైనా ఇచ్చేయగలరు. ఎటువంటి ఇల్లు నువ్వు కట్టుకుంటావు అన్నది నీ ఇష్టం మీద ఆధారపడింది. అంతేత నీ శరీరంలో ఉన్నటువంటి బలహీనతలు, నీ శరీరంలో ఉన్నటువంటి వాటికి మీ తల్లిదండ్రుల మీద పడకండి. నేను మొట్టమొదట ఆధ్యాత్మిక శక్తి అది నేర్చుంది, నేను అహం, నువ్వే చేస్తున్నావు ఇదంతా కూడా, నువ్వే ఇరుక్కుపోయావు ఇందులో అంతా కూడా. ఫిలాసఫీ చెప్పటం లేదు, నేను హార్డ్ ఫ్యాక్ట్స్ చెప్తున్నాను. రాబోయేటటువంటి రోజుల్లో సైన్స్ దీన్ని కన్ఫర్మ్ చేయబోతోంది. మీ యొక్క బాడీ మీరు నిర్మించుకున్నది, మీరు నిర్మించుకున్నటువంటి ఈ శరీరాన్ని మీరే మార్చుకోవాలి తప్ప ప్రపంచంలో ఏ గురువు ఏ శక్తి కూడా మార్చలేదు. ఉద్ధరేదాత్మానం ఆత్మానం ఆత్మానం అవుతాది. నాయన నువ్వు నీ అంతకు నువ్వు కష్టాలు తెచ్చుకుంటున్నావు, ఎవడు నీకు కష్టాలు తేవలేడు. ఉద్ధరింపబడాలి అంటే నువ్వే ఉద్ధరించుకో. అంటే నువ్వు బాధలో ఉన్నావు అంటే కారణం ఎవరు? ఇతరుల మీద పడవద్దు. మొట్టమొదట అది అర్థం చేసుకోండి. నా కుటుంబ పరిస్థితులు బాగోలేవు, దానికి నువ్వే కారణం. ముందు ఈ ఫండమెంటల్ చేంజ్, ఈ అహం మీదకి మీరు రానంత వరకు కూడా స్పిరిచువల్ సైన్స్ లో నేను ముందుకు వెళ్ళలేదు. అహం అంటే అది అహంకారం గురించి మాట్లాడటం లేదు. నేనే అన్నిటికీ కారణము, నా ఆలోచనే, నా సంకల్పమే, నా సంకల్పమే కారణం. దేనికి? మీ కష్టాలకు కూడా. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను నేను మీకు. గోరఖ్పూర్లో ఒక విలేజ్లో బయట పడుకునే అలవాటు అందరికీ పల్లెటూరు. ఒక వ్యక్తికి రాత్రి ఏదో కుట్టింది అనుకున్నాడు, పడుకున్నాడు. రెండో రోజు పొద్దున్న లేచాడు. లేచిన తర్వాత బావి దగ్గరికి వెళితే పావు కనిపించింది. నాకు పావు కుట్టింది అనుకున్నాడు, చెప్పమని చెప్పాడు. నిజంగా జరిగిన సంగతి ఇది. రాత్రిలో బతికే ఉన్నాడు వాడు పాపం లైలా అనుకుంది. చెప్పిన ఉదాహరణ అర్థమవుతుందా మీకు? మీ యొక్క సంకల్పమే మిమ్మల్ని పుట్టిస్తుంది, మిమ్మల్ని మన ఎడ్యుకేషన్ సిస్టము, మన జీవిత విధానము ఎలా ఉంది అంటే 1 ఇయర్ ఓల్డ్ అంటాం, 2 ఇయర్ ఓల్డ్ అంటాం. కుర్రవాడు బర్త్డే వస్తుంది, హౌ మెనీ ఇయర్స్ అంటే ఐఎమ్ 1 ఇయర్ ఓల్డ్ అంటే అప్పుడే నేను 1 సంవత్సరం ముసల్తనం వైపు వెళ్ళాను. ఐఎమ్ 2 ఇయర్స్ ఓల్డ్ అంటే అర్థం ఏంటి అంటే 1వ సంవత్సరం నుంచి నువ్వు చెప్తున్నావు వాడికి, నాయన నువ్వు ముసలాడు వెళ్ళిపోయావు అని. మరి ఓకే ఏం చేస్తావు? ఇది వింటాను కబురు పాపం చనిపోయాడు. కానీ మొట్టమొదటి మన రియాక్షన్ ఏంటి? ఎంత వయస్సు అంటాం? 60 ఏళ్ళు. అయ్యో పాపం అని కూడా అదో. అంటే ఏమిటి, మనం ఒక విధానమైనటువంటి ఆలోచన విధానానికి, ప్రజాభిప్రాయానికి లొంగిపోయాం మనం. 35 ఏళ్ళు వచ్చాయి అంటే ఇంకా చుట్టూ తెల్లబడిపోవాలి, పళ్ళు ఊడిపోవటం మొదలెట్టాలి. నేను చెప్పాను కదా గ్యారంటీగా, ఒక డికేడ్లో మొదట పలకరింపులు ఎలా ఉంటాయంటే నీ డయాబెటీస్ ఎలా ఉంది, నీ బీపీ ఎలా ఉంది, నీ క్యాన్సర్ ఎలా ఉంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నాను. మనిషి చావటానికి తనే ద్వారాలు తెచ్చుకుంటున్నాడు. పూర్వకాలంలో మనిషి చచ్చిపోవాలి అనిపించే సినిమాల్లో ఏ రోగం వచ్చేది? పూర్వకాలంలో టీబీ వచ్చేది. ఇప్పుడు ఏ రోగం వస్తుంది? మనిషిని ఒక క్యారెక్టర్ని తీసేయాలి అంటే క్యాన్సర్. అంటే అర్థమేంటి, ఈ రోగాలు ఎందుకు వస్తున్నాయో మీరు ఒక్కసారైనా ఆలోచించారా? బికాజ్ యూ హ్యావ్ టు డై. మందు కనిపెట్టేసి ఒక రోగాన్ని మీరు తీసివేసుకోగలిగితే నువ్వు చావాలి కదా. నువ్వు చావటానికి ఒక కొత్త రోగాన్ని నువ్వే తయారు చేసుకుంటున్నావు, ప్రజాభిప్రాయాన్ని తయారు చేస్తుంది. ఆ సైన్స్ అర్థం చేసుకోండి నీకు. అది అర్థమైపోతే మీరు ఈనాడే ఆరోగ్యవంతులుగా బతకొచ్చు, చాలా సుఖంగా బతకొచ్చు. మీరు కరెక్ట్గా అర్థం చేసుకుని ప్రజాభిప్రాయాన్ని దాటగలిగితే మీరు అమరులైపోవచ్చు. గాయత్రి మంత్రము చేసినటువంటి వ్యక్తి భూసురులు అమరులైపోతారు. భూపై పరిధావతరణ అనేటువంటి మాట భూమి చాలా సుఖంగా సౌభాగ్యంగా ఉంటుందని కాదు, భూమిలో చావు లేనటువంటి వాళ్ళు జీవిస్తారు. అమరులు నివసించేది స్వర్గము. స్వర్గంలో ఎవరు ఉంటారు? అమరులు ఉంటారు, చావు లేనటువంటి వాళ్ళు ఉంటారు. అంటే భూపై స్వర్గావతరణ ఎప్పుడు జరుగుతుంది అంటే భూమి మీద మృత్యు ఉండకూడదు. అలాంటి రోజు ఖచ్చితంగా రాబోతోంది. మీరు అది అర్థం చేసుకోండి. ఈ ప్రాణి ఫీలింగ్స్, ఈ వీకీలు, ఇవన్నీ కూడా అటువంటి రోజు రాబోతోంది అనే దానికి చాలా పెద్ద ప్రూఫ్. కొంచెం మీరు ఆ దృష్టికోణంతో దాన్ని చూడగలిగితే. ఆల్టర్నేటివ్ మెడిసిన్ అంటాం వాటిని. అసలు మనం మెడిసిన్ మాటే మాట్లాడాం మనం. గాయత్రి ఆయుర్వేదం అంటాం, ద సైన్స్ ఆఫ్ లైఫ్. మెడిసిన్ కాదు, రోగ నివారణ అసలు అనవసరం. స్వర్గంలో రోగాలు ఉండవు, లైఫ్ ఉంటుంది, లాంజివిటీ ఉంటుంది, ఆయుర్వేదం అది. ఆ ఆయుర్వేదాన్ని రోగ నివారణకు ఉపయోగించుకునేటటువంటి అతి నీచమైన మానసిక స్థితికి దిగుదాని మనం. ఆయుర్వేదంతో రోగాలు పోగొట్టే తెలియదు. ఒక రోగం ఉండదు. ఆ కాన్సెప్ట్ రావాలి మనకి. గాయత్రి మంత్రం మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తుంది. అంతేత బేసిస్ ఇందాక ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే ఇవంతా మన ఆలోచనలు, యువర్ వే ఆఫ్ థింకింగ్. ఈ రోగము నయము కాదు అని ఒక ఆలోచనకు వచ్చేస్తాం. క్యాన్సర్ వచ్చిందా ఎందుకు చచ్చిపోతాం, ఇది వరకు టీబీ వచ్చిందా చచ్చిపోతాం, ఇప్పుడు ఇంకో కొత్త రోగం స్టార్ట్ అయింది ఐస్ అని ఏఐసిఎస్, ఈ క్యాన్సర్కి ఎయిడ్స్కి మధ్య ఇంకో కొత్త రోగం ఇప్పుడు ఆల్రెడీ ప్రచారంలోకి వచ్చింది ఎయిడ్స్. అంచేత నేను చచ్చిపోవాలి అనే ఆలోచన మీకు ఉన్నంత వరకు కూడా ఒక రోగాన్ని మీరు కాంకర్ చేస్తే ఇంకో రోగం వస్తుంది. బికాజ్ యూ హ్యావ్ టు డై. చచ్చిపోవాలి అని నిర్ణయించుకున్నది నువ్వు, అది గుర్తుంచుకోండి. నేను చావాలి అనుకుంటే తప్ప నువ్వు చావలేవు. కోమా అంటే అర్థమేంటి అంటే 40 ఏళ్ళ బట్టి అమెరికాలో కోమాలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారట, బతికే ఉన్నారు కానీ శరీరం మనస్సు బుద్ధి ఏమి స్పందించటలేదు. కానీ ఆ కోమా యొక్క సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్స్ కార్యకారణ సంబంధాలు ప్రారంభాల గురించి నేను ఇప్పుడు చెప్పను కానీ మీరు ఆలోచించుకోవచ్చు. ఆలోచనలలో ఈ ఆలోచనల నుంచి రెండవ చూడండి, సంకల్పము అంటే ఏంటి అంటే ఆలోచనలు స్పష్టముగా దర్శించుట. ఆలోచనలను స్పష్టముగా దర్శించుట మన భారతీయ ఆధ్యాత్మికత షట్ దర్శనాలుగా రూపొందించింది. 6 రకాల దర్శనాలు, మూలాధారానికి ఆధారమైనటువంటి దర్శనము, స్వాధిష్టానానికి ఆధారమైనటువంటి దర్శనము, మణిపూరక చక్రానికి ఆధారమైనటువంటి దర్శనము, అనాహతానికి ఆధారమైనటువంటి దర్శనము, విశుద్ధి చక్రానికి ఆధారభూతమైనటువంటి దర్శనము, ఆజ్ఞాచక్రానికి ఆధారభూతమైనటువంటి దర్శనము, 6 దర్శనాలు ఉన్నాయి. ఈ 6 దాచిస్తే మీరు సహస్రంలోకి వెళ్ళిపోతారు, సమాధి స్థితిలోకి వెళ్ళిపోతారు. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 3 మాటలు ఇంగ్లీష్లో ఉన్నాయి, ఐడియాస్, ఐడియల్, ఐడల్. తెలుగులో దాన్ని ఎలా చెప్పాలో నాకు అర్థం కాక ఇంగ్లీష్ మాటలు వాడుతున్నాను. సంస్కృత పదాలు మనకు అర్థం కావు కనుక వాడటం లేదు. ఐడియాస్ ఆలోచనలు, ఐడియల్, ఐడియల్ అంటే ఏంటి, దృఢీభవించినటువంటి స్థిరపడినటువంటి ఐడియా. అంతేగా ఐడియల్ అంటే నా ఆదర్శం అది అంటే అర్థం ఏంటి, మీకు ఒక ఆలోచన విధానము దృఢం చేస్తున్నారు, అది ఐడియల్. ఈ ఐడియల్ తర్వాత ఎక్కడికి వెళ్తారు మీరు, ఐడల్ మూర్తి. ఇది భారతదేశం యొక్క అద్భుతమైనటువంటి సైకలాజికల్ అనాలిసిస్ లో అందజేసినటువంటి విచిత్రం. ఐడల్ వచ్చింది మూర్తి పూజ, దేవాలయాలలో ఉండేటటువంటి మూర్తి ఐడియల్ కంటే గొప్పది, ఐడల్ అది ఉపయోగించుకోవటం కాదు మరి. అందుకని దేవాలయాలకు వెళ్ళటం మానేసాం. ఆ దేవాలయాలలో విద్యాలయాలలో విద్య ఎలా చేయించుకుంటామో, వైద్యాలయాలలో వైద్యం ఎలా చేయించుకుంటామో, గ్రంథాలయాలలో గ్రంథముల గురించి ఎలా మనం స్టార్ట్ చేస్తామో, దేవాలయాలలో దేవత్వం గురించి మనం తెలుసుకోవాలి. దేవాలయానికి ఎందుకు వెళ్తున్నామని అడుక్కోవడానికి వెళ్తున్నాం అంటే, భగవంతుడు దేవుడు దేవతా శక్తులను ఎలా పొందాలో మనం నేర్చుకోవడానికి వెళ్ళటంలే, అడుక్కోవటానికి వెళ్తున్నాం. దేవాలయాలు దగ్గర బాధ తీసుకున్నటువంటి బెగ్గర్స్ ఎలాంటి వాళ్ళమో మనం అలాంటి వాళ్ళని. వాళ్ళు అక్కడ కూర్చుని మన అడుక్కుంటూ ఉంటే మనం భగవంతుని అడుక్కుంటున్నాం. నువ్వు అడుక్కోక్కర్లే శక్తిని, శక్తిని కమాండ్ చేయాలి నువ్వు. ఎలక్ట్రిసిటీని దండం పెట్టే, ఓ ఎలక్ట్రిసిటీ ఫలానా వాళ్ళ ఇంట్లో నువ్వు గాల్లా ఉంచుతున్నావుట, ఫలానా వాళ్ళ ఇంట్లో నువ్వు ఫ్రిడ్జ్లా ఉన్నావుట, ఫలానా వాళ్ళ ఇంట్లో ట్యూబ్ లైట్లా ఉన్నావుట, నా ఇంట్లో కూడా నువ్వు వచ్చాయని దండం పెట్టవు. ఏం చేస్తావు, ఆ సైన్స్ తెలుసుకుని, ఆ విజ్ఞానాన్ని తెలుసుకుని దానికి అనుగుణంగా నీ జీవితాన్ని మార్చుకుంటే ఆ శక్తి నీకు వస్తుంది. అంచేత దేవాలయాలలో ఆ దేవత యొక్క ఐడల్ ఏ ఆదర్శానికి ఏ ఆలోచనలకి ప్రతీకో మనకి తెలియాలి. అది మర్చిపోయాం, ఆ విద్య మర్చిపోయాం. ఆ విద్యని మనం ఉపయోగించాం, వెళ్ళి అడుక్కుంటే చాలు అనిపిస్తుంది. భావము, థాల్టెడ్ ఇమోషన్, మూర్తి మీద ఆ దేవతా శక్తి ఎందుకు ఆపాదించబడుతుంది అంటే దాని మీద మీకు భావనాత్మకమైనటువంటి అనుసంధానం జరుగుతుంది. అది మనం చేయటంలే. ఈ రోజు నుంచి మీరు గాయత్రి పూజ చేసినప్పుడు ఛార్జ్డ్ ఇమోషన్ రావకృష్ణపరమంత జీవితము మీకు ఒక మూర్తి మీద దేవతాశక్తి ఎలాగ సూపర్ ఇంపోజ్ అవుతుందో తెలుపుతుంది. అది లేదు మనకి, అదే అలవాటు చేసుకుందాం మనం. ఇచ్చిన ఉదాహరణలు అర్థమవుతున్నాయి కదా మీకు. ఒక దేవతాశక్తి మీకు పలకాలి అంటే అది ఒక విగ్రహం అనుకోకూడదు మీరు, అదొక బొమ్మ అనుకోకూడదు మీరు. ఇమోషనల్ లింక్ ఓ తల్లిగాను త్వమేవ మాతాది పితా త్వమేవ త్వమేవ బంధుష్టి సఖా త్వమేవ. నోట్లో శ్లోకం చదవటం కాదు, మీకు ఆ ఫీలింగ్ రావాలి. మీకు ఆ ఫీలింగ్ వచ్చేస్తే ఆ పూర్తి మీకు చేయగలిగేటటువంటి శక్తి సహాయము ప్రపంచంలో ఇంకా ఏ శక్తి మీకు చేయలేదు అని అనేక మంది భక్తుల జీవితాలు తెలుస్తున్నాయి. ఈ కాలం వాళ్లే ఈ నామదేవుడు జ్ఞానదేవుడు తక్కువబాయి మీరాబాయి సూపర్ ఇంపోజిషన్ ఆఫ్ సాధన ఇమోషన్. ఈ జగత్తు యొక్క ప్రాణమే కోశము దీనికి నిర్మించబడుతుంది. దీంట్లో విశ్వాసము నమ్మకము ప్రముఖ పాత్ర వహిస్తాయి. నెక్స్ట్ స్లైడ్. సృష్టిలో రెండు రకాలైనటువంటి శక్తులు పనిచేస్తూ ఉంటాయి, ఒకటి సంకల్పము రెండవది పదార్థం. రెండే శక్తులు ఉన్నాయి, సంకల్పము పదార్థం. ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుంటాం ఇది. మనం వంకాయ కూర చేద్దాం అనుకున్నాం, సంకల్పం వచ్చింది వంకాయ కూర. బజార్కి వెళ్ళారు, సమస్య ఏంటో మనం ఏమనుకుంటామో దొరకదు కదా, అది మన ఫైట్. అదేంటోనండి నేనేమనుకుంటానో అది జరగదు, జరగదు. మనం మన మాటలని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. అది నేర్చుకోండి, గాయత్రి మంత్రం అచ్చిస్తుంది, ధియో యోన ప్రచోదయ. నువ్వు ఏది ధారణ చేస్తావో అదే నిన్ను రక్షిస్తుంది. మనం ఏం ధారణ చేస్తాం? ఏంటోనండి నేను వెళ్తానా, అప్పుడే బస్సు వెళ్ళిపోతుంది. ఇది ఎన్నిసార్లు చెప్తావు నువ్వు? అదో మంత్రం చెప్పావు అనమాట, అది అందరితోనే చెప్తావు, జీవితాంతం చెప్తూనే ఉంటావు. నువ్వు వెళ్ళగానే బస్సు వెళ్ళిపోతుంది. నువ్వు ఏది జపం చేస్తావో అదే జరుగుతుంది. ఇంతకీ ఇప్పుడు ఇంతకీ మనం ఏం ముద్రించాం? వంకాయ కూర గురించి చెప్తున్నా నేను, సంకల్పం. అంచేత వంకాయ కొనుక్కోవటానికి వెళ్ళాం మనం. సరే ఏదో దొరికింది, దొరికిన తర్వాత తీసుకొచ్చాం. తీసుకొచ్చాక గత 3 రోజులుగా మీరు మీ పనివాడితో ఎవరికో చెప్తున్నాడు, నాయన కత్తిపీట బాగా పనిచేయటం లేదు, కాస్త సానబెట్టు అని. మీరు చేయరు, ఇంకోళ్ళ వాళ్ళు చేయాలి. ఎలా ఇప్పుడు కరగాలి కదా, అదో పెద్ద ఇసుకు. మళ్ళా నేను వాడికి చెప్పాను, నేను వీడికి చెప్పాను, నేను వాడికి చెప్పాను, వాడు చేయలేదు అనే తప్ప నువ్వు చేసుకోవచ్చుగా. ఎంతసేపు పడుతుంది సానబెట్టు లాకపోతే? ఒక కొత్తరు కొనుక్కుని తెచ్చుకోవచ్చుగా. ఉదాహరణ అర్థం చేసుకోండి, ఎందుకు చెప్తున్నాను, నీ సంకల్పాను కార్యరూపం దాల్చటంలో నీవే అడ్డు తగుతున్నారు అని చెప్పడానికి చెప్తున్నాను నేను. ఇది బయట వాళ్ళు ఎవరు అడ్డు తగ్గటంలే, మీరు ఇవంతా రెడీ చేసుకోవచ్చు. సరే అంతా చేశారు, ఉప్పు అయిపోయింది. నిన్ననే నేను చెప్పాను ఉప్పు అయిపోయిందిరా అని, వాళ్ళు కాలేదు. సరే అంతా చేశారు, పెట్టారు. ఈ లోపల ఫోన్ కాల్ వచ్చింది, కుప్పటి మీద పెట్టారు, ఫ్లేమ్ పెరుగుతుంది, కూర పెట్టారు. ఈ లోపల ఫోన్ కాల్ వచ్చింది, ఫోన్ కాల్లో ఏం మాట్లాడుతున్నారంటే అమితాబ్ బచ్చన్ హేమమాలిని పిక్చర్ ఒకటి రిలీజ్ అయింది, అందులో ఎవరు బాగా యాక్ట్ చేశారు? అమితాబ్ బచ్చన్ హేమమాలిని. అది పెద్ద డిస్కషన్. ఇప్పుడు మీరు డిస్కస్ చేస్తున్నారు కూర మాటకి, ఇప్పుడు ఏం చేయాలి? అర్థమైందా? మీ సంకల్పం వెనకాతల పదార్థ శక్తిని మీరు కరెక్ట్ గా వినియోగించటం లేదు. అది చెప్పటానికి నేను చెప్తున్నాను, పదార్థ శక్తిని మీరు కరెక్ట్గా ఉపయోగించుకుంటే మీ అన్ని సంకల్పాలు జరిగిపోతాయి. అది చెప్పబడేది. దానికి 3 రకాలైనటువంటి శక్తులు పనిచేస్తూ ఉంటాయి. నెక్స్ట్ స్లైడ్. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇది ఆధ్యాత్మిక శక్తిలోనే కాదు మన నిత్య జీవితంలో కూడా ఉపయోగపడేటటువంటి బీజాలు. ఇంగ్లీష్ కలిసి ఇది కరెక్ట్గా పడలే, ఇంగ్లీష్ పెట్టమ్మా చెల్లండి, మెల్లిగా చూడు, తొందరపడి కన్ఫ్యూజ్ అవుతాం. ప్రపంచంలో 3 శక్తిధారలు ఉన్నాయి. ఆ 3 శక్తిధారలని శ్రీ శ్రీ క్లీన్ అని చెప్పుకుంటాం మనం. యాక్చువల్గా ప్రపంచంలో 2 శక్తిధారలు ఉన్నాయి, క్రీము క్లీము. క్రీమ్ అనేటటువంటి దాన్ని మహాసరస్వతి అంటాం, క్లీమ్ అనేటటువంటి దాన్ని మహాకాళి అంటాం. నేను సరస్వతి కాళి అనలేదు, మహాసరస్వతి మహాకాళి అంటున్నాను, అది అర్థం చేసుకోండి. దీనికి లింక్ మీకు ఎక్కడ దొరుకుతుంది అంటే అరవిందో యొక్క పుస్తకాల్లో దొరుకుతుంది, సావిత్రి పుస్తకంలో. ఈ మహా అనేటటువంటి విశేషణం ఎందుకు కలిపామో చెప్పబడుతుంది. ఇది చూడండి, ద హోమోజీనియస్ కాన్షియస్నెస్ డివైడ్స్ ఇట్సెల్ఫ్ ఇంటూ టూ స్ట్రీమ్స్. ఒకే చేతనత్వము రెండు ధారలుగా మారుతుంది. స్ట్రీమ్ అనేటటువంటి ధార, క్లీమ్ అనేటటువంటి ధార. స్ట్రీమ్ అనేటటువంటిది లైఫ్ కి సంబంధించినటువంటిది, క్లీమ్ అనేటటువంటిది పదార్థానికి సంబంధించినటువంటిది. ఈ రెండు ఎప్పుడు కలుస్తాయో స్ట్రీమ్ అనేటటువంటి ధార బయలుదేరుతుంది. ఇది గాయత్రి మహావిజ్ఞాన్ యొక్క ఋషులు ఇచ్చినటువంటి పర్యాయ పదాలు. దాన్ని మనం నిత్య జీవితంలో ఎలా ఉపయోగపడుతుందో ఆలోచిస్తున్నాం. నేను పుట్టాను, నేను అనేటటువంటి ఒక చేతనత్వం ఉంది నాలో. అందులో మనకెవరికి అనుమానం లేదు కదా. ఈ నేను అనేటటువంటిది మనలో ఉన్నటువంటి హ్రీన్ శక్తి. అయా నేనున్నాను. ఈ హ్రీన్ శక్తి ఏం చేసుకుంటోంది? ఈ శరీరాన్ని తయారు చేస్తుంది. అజోపిస్తన్, అజేయాత్మ, భూతాన, ఈశ్వరోపిస్తన్. ఈ శరీరాన్ని తయారు చేసుకున్న తర్వాత ఈ శరీరానికి అనుగుణ్యంగానే అది జీవించగలదు, కానీ ఈ శరీరానికి పరిధి దాటి అది జీవించలేదు. ఈ తెరాసి నీకు ఇంకొక నేను ఉన్నాను. పంచ పరమాణువులతో తయారైనటువంటి శరీరం ఉంది. ఇవి రెండు ఎప్పుడు కలుస్తాయో అప్పుడు స్ట్రీమ్ అనేటటువంటి చేతనత్వం ఏర్పడుతుంది. పదార్థము ఎటర్నలే, ఆత్మ ఎటర్నలే. ఆత్మ అంటే ఎనర్జీ. ఇవి రెండు ఎటర్నలే. ద లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ మాస్, ద లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, ఇవి రెండు సైన్స్ పూర్తిగా కన్ఫర్మ్ చేస్తుంది. పదార్థం సృష్టింపబడదు, నశింపబడదు. అదంతే, ప్రపంచంలో ఎన్ని హైడ్రోజన్ ఐటమ్స్ ఉన్నాయో అన్నీ ఉంటాయి తప్ప కొత్త హైడ్రోజన్ ఐటమ్ రాదు, పాత హైడ్రోజన్ ఐటమ్ పోవు. ఫిక్స్డ్ క్వాంటిటీలో ఉన్నాయి. కాల్షియం ఐటమ్ ఫిక్స్డ్ క్వాంటిటీలో ఉన్నాయి. యురేనియం ఐటమ్ ఫిక్స్డ్ క్వాంటిటీలో ఉన్నాయి. అంత ఫిక్స్డే. ఐటమ్ కెన్ నాట్ బి డిస్ట్రాయ్, నాట్ కెన్ బి క్రియేటెడ్. అది క్లీన్ మ్యాటర్, అది పర్మనెంట్ ఎటర్నల్ లైఫ్ ఎనర్జీ. ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయ్. కానీ ఎనర్జీ మ్యాటర్ ఎప్పుడు కలుస్తాయో చేతనత్వం ఏర్పడుతుంది, కాన్షియస్నెస్ ఏర్పడుతుంది. వీఆర్ కాన్షియస్ ఆఫ్ అదర్. ఎనర్జీకి కాన్షియస్నెస్ లేదు. ఇట్ హాస్ గాట్ ఇట్స్ ఓన్ రూల్. దానికి ఏ విధమైనటువంటి నియమాలు ఉన్నాయో ఆ నియమాల ప్రకారమే అది పనిచేయగలదు తప్ప ఆ నియమాలు దాటి ఆ ఎనర్జీ పనిచేయలేదు. ఎలక్ట్రిసిటీకి ఎలక్ట్రిక్ లాస్ ఉన్నాయి, మ్యాగ్నెటిజంకి మ్యాగ్నెటిక్ లాస్ ఉన్నాయి, లైట్కి లైట్ లా. అంటే ఈచ్ ఎనర్జీ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ లాస్. స్పిరిచువల్ ఎనర్జీ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ లాస్. ఏంటా రెండు నియమాలు అంటే శ్రద్ధ, విశ్వాసం. రెండే నియమాలు ఉన్నాయి స్పిరిచువలిజం లో, మూడో నియమం లేదు. అది తర్వాత చెప్తాను నేను నెక్స్ట్ స్లైడ్ లో. కానీ ఈ స్లైడ్ తర్వాత ఆపేస్తాను నేను. 5 నిమిషాలు ఇప్పుడే ఐ హావ్ టేకెన్ మోర్. కానీ ఇది ఒక్కటి మీరు అర్థం చేసేసుకుంటే సాయంత్రం దీని గురించి మనం చాలా డీప్ గా డిస్కస్ చేసుకోవచ్చు. అంతే, ప్రకృతిలో రెండు ధారలు ఉన్నాయి. ప్రకృతి శక్తి, శివశక్తి ఆయుష్టు సౌందర్యలహరిలో మొదటి శ్లోకం. ఈ రెండు ఎప్పుడైతే కలుస్తాయో, ఈ శివుడు శక్తి, ప్రకృతి పురుషుడు ఎప్పుడు కలుస్తాయో చేతనత్వం ఆవిర్భవిస్తుంది. ఈ చేతనత్వం ఇవాల్వ్ అవుతోంది. భగవంతుడు ఇవాల్వ్ అవడు, శక్తి ఇవాల్వ్ అవ్వదు, పదార్థము ఇవాల్వ్ అవ్వదు, నువ్వు ఇవాల్వ్ అవుతావు. పరిణామక్రమం అనేది మానవుడికి ఉంది తప్ప ప్రకృతిలో ఇంకా దేనికి లేదు. బొగ్గు బొగ్గుగానే ఉంటుంది, కార్బన్. డైమండ్గా రూపాంతరణం చెందుతుంది, కానీ అది కార్బనే. అది అర్థం చేసుకోండి మీరు. అది బొగ్గే. అది మీరు దానికి విలువ ఎక్కువించుకున్నారని వేరే విషయం. ప్రకృతిలో పదార్థాలన్నీ అలాగే ఉంటాయి, శక్తి అంతా అలాగే ఉంటాయి. కానీ ఈ శివుడు శక్తి కలిసినప్పుడు వచ్చేటటువంటి స్పందనలు ఉన్నాయి. ఆ స్పందనను మీరు మార్చుకోవచ్చు. అది మార్చుకోవచ్చు కనుకే ఈ మొత్తము స్పిరిచువలిజం ఏంటి అంటే స్పందనల యొక్క శక్తి, ప్రకంపనాల యొక్క శక్తి. ఈ ప్రకంపనాలను మనము శబ్దముతో కంట్రోల్ చేయగలము. దీని గురించి మనం తర్వాత మాట్లాడుతాం.